మనిషి యొక్క ప్రమేయము లేకుండా వచ్చినటువంటి ఈ విజ్ఞానాన్ని వేదము అన్నారు, అపౌరుషేయము అన్నారు. ఈ అపౌరుషేయమైనటువంటి జ్ఞానాన్ని విద్య అంటాం మనం. ఇచ్చేత ఈ అపౌరుషేయమైనటువంటి ప్రాకృతిక జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడప్పుడు మీరు చాలా సుఖాన్ని, ప్రకృతిని అధిగమించేటటువంటి శక్తిని మీరు పొందగలుగుతారు. కనుక అంచేత వేద జ్ఞానము సుఖమునిచ్చేటటువంటి జ్ఞానము, ఆనందాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానము అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంచేత పరావిద్య ప్రకృతి నుంచి అపౌరుషేయంగా దర్శించి తెలుసుకున్నటువంటి విద్య, అపరావిద్య సమాజము తను కనిపెట్టినటువంటి భాషను ఉపయోగించి తెలిపేటటువంటి విద్య. అందువల్ల ప్రాకృతికమైనటువంటి విద్యకి ఏ భాష ఉపయోగించారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రకృతి మనకి ఏమి తెలిపింది అన్నది ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్ గా భారతీయ సాంప్రదాయంలో ఈనాడు ఏమవుతుంది అంటే భాషకి ప్రాముఖ్యత ఇచ్చేసి వేదము ప్రకృతి అపౌరుషేయముగా మనకి ఏమి చెప్తుందో అనేటటువంటిది తెలుసుకోవటం మానేశాం మనం. అగ్ని గురించి ఋగ్వేదంలోని మొదటి మంత్రంతో స్టార్ట్ చేస్తున్న మొత్తం ఋగ్వేదం మంత్రము కూడా అగ్ని విద్యే, అగ్ని గురించి చెప్తుంది. అగ్ని దూతం పురోధరే అగ్ని మేలే పురోహితం అని స్టార్ట్ అవుతుంది మొత్తము. అగ్ని గురించి చెప్పినటువంటి 165 సూక్తులలో అగ్ని గురించి మనకి ఈనాడు ఏమీ తెలియదు. మనకి అగ్ని గురించి మనకి తెలిసినటువంటి విద్యలో ఋగ్వేదంలో 3 రకాలైనటువంటి అగ్నిని చెప్పారు. మీరు గుర్తుంచుకోండి, దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో షోడశ సంస్కార పద్ధతిలో అగ్నిని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎలా ఉపయోగించుకోవాలో మనము చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని మనం మర్చిపోతే కష్టం. మనం దేని గురించి మాట్లాడుతున్నాము, భారతీయ వైజ్ఞానికత, భారతీయ ఋషులు దర్శించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని 3 పదాలలో పొందుపరిచి వదిలేశారు వాళ్ళు, అగ్ని సూర్యుడు చంద్రుడు. ఈ 3 పదాల యొక్క అంతరార్థాన్ని ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో 3 ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్. ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అనే పదాలనే ఉపయోగించుకుని టీవీ అయినా ఆపరేట్ అవుతూ ఉంటుంది, ఫ్రిడ్జ్ అయినా ఆపరేట్ అవుతూ ఉంటుంది, హీటర్ అయినా ఆపరేట్ అవుతుంది, ఫ్యాన్ అయినా ఆపరేట్ అవుతుంది, కంప్యూటర్ అయినా ఆపరేట్ అవుతుంది, ఏదైనా అంతే. ఈ పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అనే 3 పదాలని కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీని మీరు పూర్తిగా ఉపయోగించుకోగలుగుతున్నారో, అదేవిధంగా భారతీయ వేద వాంగ్మయాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ సంస్కార పద్ధతిని ప్రపంచం అంతటా వ్యాపింపజేయటానికి, ఈ ప్రపంచం అంతటా వ్యాపింపజేయటానికి అనే పదాన్ని వాడినప్పుడు కూడా మీరు ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మనము ఒక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి భారతదేశమే ప్రపంచానికి అంతటికీ సర్వోత్కృష్టమైనది అనే భావన లేనే లేదు. ఎడిసన్ అనే అతను ఒక బల్బు కనిపెడితే ఆ బల్బుని మనం ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మందికి ఎడిసన్ అనేటటువంటి వ్యక్తి బల్బు కనిపెట్టాడు అని తెలియదు. గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ని కనిపెడితే ఈనాడు ఏరోప్లేన్ లో ఎగురుతున్న అనేక మందికి రైట్ బ్రదర్స్ అనేటటువంటి ఇద్దరు అన్నదమ్ములు మనకి ఎగరటానికి కావలసినటువంటి సదుపాయాన్ని కనిపెట్టారు అని తెలియదు. అలాగే వేద వాంగ్మయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని ప్రపంచం అంతటా అందజేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈ విజ్ఞానాన్ని భారతీయతను ప్రపంచంలోకి తీసుకెళ్ళటానికి మనం ప్రయత్నం చేయటం లేదు అన్నది గుర్తుంచుకోండి. దిగ్విజయ యాత్రలో ఇది ఒక విశుద్ధమైనటువంటి విజ్ఞానము. ఏ విధంగా అయితే విజ్ఞానము ఎవరి సొత్తు కాదో, ప్రపంచంలో ఎవరు దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో అందరూ ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ఉపయోగించుకుంటున్నారో అదేవిధంగా ఈ వైదిక విజ్ఞానాన్ని, సూర్య చంద్ర అగ్నియాత్మకమైనటువంటి ఈ త్రిపాదమైనటువంటి విజ్ఞానాన్ని మనం అందజేయటానికి చేసే ప్రయత్నంలో మొట్టమొదట అగ్ని గురించి తెలుసుకుందాం మనం. అగ్ని అనే పదాన్ని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు తెలుసు కదా. అగ్ని యొక్క చాలా గొప్పదైనటువంటి ఒక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే అది వేడిని కలగజేస్తుంది. ఎక్కడ అగ్ని ఉన్నదో అక్కడ వేడి ఉంటుంది. అలాగే మానవుడి యొక్క జీవితంలో స్ఫూర్తి ఉత్సాహము అనేటటువంటి వేడి లేకపోతే ఈనాడు ఉన్నటువంటి మానవ జాతి మనకు కనిపిస్తూ ఉంటుంది. దేనికి ఉత్సాహం లేదు అలాగా అంటారు. నాకు చాలా బాగా గుర్తు, ఇదివరకు పండుగలు వస్తూ ఉంటే ఒక 2-3 నెలల ముందు నుంచి నేను ప్లాన్ వేసుకుంటూ ఉండేను, నోహా దీపావళి వస్తుందా, దీపాలు ఎక్కడ పెట్టాలి, అది ఇక్కడ పెట్టాలి అని. ఇప్పుడు పండుగలు వస్తున్నాయంటే భయం వేస్తుంది, అందరికీ కూడా విసిగేస్తుంది. ఉత్సాహం పోయింది, ఉత్సాహము అనేటటువంటి అగ్ని లేదు. అగ్ని యొక్క ఒక లక్షణం ఉత్సాహము. 2వ లక్షణము అగ్ని యొక్కది ఏంటి అంటే అది ఎప్పుడు ఊర్ధముఖంగానే ఉంటుంది. ఒక అగ్గిపుల్లని కనుక మనం గీసి దాన్ని కింద వైపుకు పెట్టినా అగ్ని దిశ మాత్రం పైవైపుగా ఉంటుంది. అంచేత మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, బాహ్య జగత్తులో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, మన దిశ ఎప్పుడు పై వైపుకే ఉండాలి, ఆదర్శాల వైపుకే ఉండాలి అనేటటువంటి సంస్కారం మనం అగ్ని నుంచి నేర్చుకోవాలి. అగ్నికి ఇంకో లక్షణం ఉంది, అగ్నిని ఎందులో వేస్తామో ఆ పదార్థం అగ్నిలాగే మారిపోతుంది. ఆఖరికి ఇనువు లాంటి పదార్థం కూడా బ్లాస్ట్ ఫర్నెస్ లో పడి అగ్ని సంపర్కంలోకి వస్తే అది కూడా అగ్ని బాల్, బాల్ ఆఫ్ ఫైర్ కింద మారిపోతుంది. అంచేత అగ్ని యొక్క గొప్పతనం ఏంటి అంటే అది తనలాగే ఇతరుల్ని మార్చివేయగలదు. అగ్ని యొక్క ఈ లక్షణాలను ఉపయోగించుకోమని మన వేద వాంగ్మయంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి సూక్తులు చెప్పుకొచ్చారు. అగ్ని సూక్తులు, ఈ అగ్ని సూక్తుల్ని ఉపయోగించుకుంటూ యజ్ఞ విధానాన్ని డెవలప్ చేశాం మనం. ఈ యజ్ఞ విధానాన్ని డెవలప్ చేసినటువంటి విధానంలో మానవ శరీరంలో ఉండేటటువంటి విశిష్టమైనటువంటి అగ్ని గురించి చెప్తూ, ఏది అయితే విష్ణువు యొక్క నాభి నుంచి ఉత్పత్తి అయినదో అదే యజ్ఞము, అదే బ్రహ్మ, విష్ణువే యజ్ఞము అని చెప్పారు వాళ్ళు. యజ్ఞమై విష్ణువు, విష్ణు భువనస్య నాభి అనేటటువంటి వేద సూక్తం ఉన్నది. ఈ నాభి అనే పదాన్ని లిటరల్ గానే మనం తీసుకుంటే మన శరీరంలో ఎక్కడైతే నాభి స్థానం ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది. ఇప్పటికి కూడా కడుపు మండిపోతుందంటూ ఉంటాం మనం అనేక రకాల అర్థాలలో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్లైనా కావచ్చు, మనకి ఇంకోటి ఏదో పొందలేదు అనే భావంతో అయినా కావచ్చు. ఈ అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి, మన నాభి వద్ద ఉన్నటువంటి అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి అనే శాస్త్రము మొత్తము కూడా అగ్ని విద్య కింద వస్తుంది. దీన్ని కుండలిని విద్య అని కూడా అన్నారు. కానీ ఈ కుండలిని విద్య, అగ్ని విద్య అనే దాని గురించి తర్వాత చదువుకుందాం మనం. ఈ సూర్య విద్య, చంద్ర విద్యకి వద్దాం మనం. అగ్ని అంటే మనం తెలుసుకున్నాం కదా, మన శరీరంలో నాభి వద్ద ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రాణవాయువు, సమాన వాయువు అనేటటువంటి అగ్ని, జఠరాగ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో, దానివల్ల మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, దానివల్ల మన సమాజంలో వచ్చేటటువంటి మార్పుల్ని తెలుసుకొనుట అనేది అగ్ని సూక్తం మనకి చెప్తుంది. సూర్యుడు కుడికన్ను అన్నారు. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే కుడి భాగం మంది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, ఎడం చేయి కంటే కుడి చేయి కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎడం కన్ను కంటే కుడి కన్ను కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అంచేత మొత్తము సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టే ఆ నయనాలలో కూడా కుడి కన్నుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ కుడి కన్నుని సూర్యుడు అన్నారు. వేదాలలో కూడా సూర్యుడే జగత్తు యొక్క చక్షువు అన్నారు, కన్ను అన్నారు. ఈ సూర్యుడు మన శరీరంలో ఎలా పనిచేస్తాడో అనేది తెలుసుకోవటానికి మన ఋషులు చెప్పింది ఏమిటి అంటే, కుడి ముక్కు మీరు కాస్త జాగ్రత్తగా చూడండి, దానినే పింగళా నాడి అంటాము. ఆ పింగళా నాడిని కనుక మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి సూర్యుడిని మీరు ఉపయోగించుకోగలుగుతారు అన్నారు. ఇది ఎలా ఉపయోగించుకోవాలి, ఏమి చేయాలి అన్నది మిల్లిమెల్లిగా చర్చించుకుందాం. ముందు ఈ ఫండమెంటల్స్ కనుక మీరు ఆధారం తెలుసుకోగలిగితే సగం మనం తెలుసుకున్నట్టే భారతీయ ఋషి సాంప్రదాయము, వేద వాంగ్మయము, వేద విజ్ఞానాన్ని. ఇది ప్రపంచానికి ఈనాడు 1995 నుంచి 2000 సంవత్సరం మధ్య ప్రపంచానికి అందజేయాలి అనేటటువంటి సంకల్పంతోనే ఈ అశ్వమేధ యజ్ఞాలు జరుగుతున్నాయి. ఈ విజ్ఞానాన్ని అందించడానికి ఇది కేవలము థియరిటికల్గా లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోకుండా వీటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పబడుతుంది ఈ సంవత్సర కాలంలో. అంచేత అగ్నిని మనం అర్థం చేసుకున్న తర్వాత మన కుడిముక్కు, కుడిముక్కు ద్వారా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటకి ఎలా వస్తుంది అని తెలుసుకునేటటువంటి విజ్ఞానాన్ని సౌర విజ్ఞానము, ఆధ్యాత్మ విజ్ఞానంలో ఆదిత్య హృదయము అనే పేరుతో యుద్ధం చేసి రావణాసురుడిని ఎలా గెలవాలో తెలియని అయోమయ అవస్థలో ఉన్నటువంటి రాముడికి ఈ ఆదిత్య విజ్ఞానాన్ని, ఈ సూర్య విజ్ఞానాన్ని అందజేసి ఎలా గెలవాలో చెప్పుకుంటూ అక్కడ కూడా త్రిగుణితం జప్త్వా, 3 సార్లు దీన్ని ఉపయోగించాలి, త్రిపాదంగా ఉపయోగించాలి అని అగస్త్యుడు చెప్తూ ఉంటాడు. మొత్తం వేద వాంగ్మయంలో 3 3 అనే పదం రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది, దాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సూర్య విజ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత, అంటే మన కుడివైపు వస్తున్నటువంటి శ్వాసని, పింగళ నాడిని అర్థం చేసుకున్న తర్వాత, మన నాభిలో ఉన్నటువంటి అగ్ని విద్యని అర్థం చేసుకున్న తర్వాత, మన ఎడమ వైపు ఉన్నటువంటి సోమనాడిని, చంద్రనాడిని అర్థం చేసుకుంటే, చంద్ర సూర్య అగ్ని విద్యాత్మకమైనటువంటి ఈ త్రయి విద్యని మీరు అర్థం చేసుకుంటే, దీనినే రాజవిద్య, రాజగుహ్యం అంటారు అని భగవద్గీత యొక్క 9వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. అంచేత ఈ భగవద్గీత పారాయణ చేస్తూ ఉండటం చాలా మంచిది. ఏంటంటే ఈ భగవద్గీత పారాయణే జరిగి ఉండకపోతే ఈ భగవద్గీత ఈనాడు మనకి లభించి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము విజ్ఞానాత్మక దృష్టితో దీన్ని అర్థం చేసుకుని వీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి సత్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, సూర్యుడు వల్ల మనము పొందగలిగేటటువంటి మొత్తము విజ్ఞానాన్ని గాయత్రి మంత్రం యొక్క మొదటి చరణం ద్వారా అందజేశారు. ఈ మొదటి చరణంలో మనమందరము మనము మన పిల్లలకి చెప్పవలసినటువంటి రహస్యం ఏమిటి అంటే తత్ సవితుర్వరేణ్యం, ఆ సూర్యుడు వలె శ్రేష్టమైనటువంటి జీవితము మనది కావాలి. సూర్యుడిలో ఉన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలను మనం గుర్తు ఉంచుకుని ఆ విధమైనటువంటి అలవాట్లను మనము చేసుకుంటే భౌతిక జగత్తులో మీరు కోరింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటటువంటిది ఋషులు చెప్పినటువంటి ఒక ఫార్ములా. చూడండి సూర్యుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటో. సూర్యుడి యొక్క చాలా గొప్ప లక్షణం ఏంటి అంటే చలికాలమైనా ఎండాకాలమైనా ఏదైనా సరే ఒక నియమబద్ధమైనటువంటి క్రమంగా చెప్పిన టైంకి ఉదయిస్తాడు. అలాగే మనమందరం కూడా మన జీవితంలో కాలాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటూ రెగ్యులారిటీ అనేటటువంటి దాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే సూర్యుడి యొక్క మొదటి లక్షణం మన జీవితంలోకి వచ్చినట్టే. 2001 జనవరి 3వ తారీఖున సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తాడో మనం చెప్పగలం, కానీ 6 గంటలకి మీటింగ్ జరిగితే ఖచ్చితంగా ఆ మీటింగ్ 6 గంటలకి మొదలెట్టదు అని మనం ఖచ్చితంగా ఈనాడు చెప్పగలుగుతున్నాం. దాన్ని గర్వంగా ఇండియన్ స్టాండర్డ్ టైం అని కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం మన మీటింగ్స్ లో వాటిలో. అంచేత సూర్యుడు దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విజ్ఞానం ఏమిటి అంటే పంక్చువాలిటీ. కాలము గడిచిపోతూ ఉంటుంది. కాలము గడిచిపోతున్నప్పుడు చెప్పిన టైంకి మనం ఆచరణ చేయలేకపోతే 2 తప్పులు చేస్తున్నాం అక్కడ. 1, మన కాలానికి మనం విలువ కట్టుకోలేకపోయామని అర్థము. 2, ఇంకొకళ్ళ కాలానికి మనం విలువ ఇవ్వటం లేదు అని అర్థము. ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఆ మీటింగ్ 3.5 గంటల లేటుగా మొదలవుతే ఆ 3.5 గంటలు అక్కడ వ్యక్తులు కూర్చుని వెయిట్ చేస్తున్నారు అంటే 3.5 గంటల కాలాన్ని వాళ్ళు ఎందుకు పనికి రాకుండా వినియోగించుకున్నట్టే కదా. ఈ విశాలమైనటువంటి భూప్రపంచంలో మానవ జీవితంలో సగం కాలం మనం ఎలాగో నిద్రకు ఉపయోగించేస్తున్నాం, మిగతా సగం ఏదేదో పనులకు ఉపయోగిస్తూ ఉంటే మిగిలిన సగం కాలాన్ని కూడా అసలు ఎందుకు ఉపయోగించుకుంటున్నామో తెలియకుండా కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా కాలాన్ని నిరంతరము ఏదో ఒక పనికి సవ్యమైనటువంటి పనికి ఉపయోగించుకోండి అనేటటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్ భౌతిక జగత్తులో మనం నేర్చుకోవాలి. సూర్యుడి దగ్గర నుంచి నేను సూర్యోపాసకుండం అని చెప్పి సూర్యుడు ఉదయించినా నిద్రపోతాం, సూర్యుడు లేచిన తర్వాత లేచాక మనం ఎప్పుడో ఏదో చేసుకుంటాం, ఏదో మనం సంధ్యావందనం ముగించుకున్నాము అనేటటువంటి భావన చేసుకుంటే సూర్యుడి యొక్క లక్షణము సూర్యుడిని మనం ఉపాసన చేయటం లేదు, సూర్యుడి దగ్గర మనం కూర్చోవటం లేదు. సూర్యుడి యొక్క మొదటి లక్షణం ఇది పంక్చువాలిటీ. ఏ పని చేసినా కరెక్ట్ టైంకి చేయండి, అనుకున్న టైంకి చేయండి. 2వ లక్షణం ఏంటి సూర్యుడిది? రెగ్యులారిటీ. ఇవాళ పొద్దున్న ఉదయించాడు కనుక రేపు కూడా ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు అనే నమ్మకం మనకుంది ఈనాడు. కానీ ఇవాళ పాఠానికి వచ్చిన తర్వాత రేపు పాఠానికి వెళ్తాడా వెళ్ళదా చాలా డౌట్ఫుల్. చాలా సార్లు ద్వితీయ విఘ్నం రాకూడదు బాబోయ్ మాస్టారు అని చెప్పి అనేక మంది స్టూడెంట్స్ రకరకాల పరిస్థితుల్లో మొదటి రోజు వచ్చిన తర్వాత 2వ రోజు చాలా కష్టపడి వస్తారు, 3వ రోజు వచ్చిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు అనేక సార్లు. ద్వితీయ విఘ్నానికి ఇచ్చిన ప్రాముఖ్యత నిరంతర విజ్ఞానికి ఎందుకు ఇవ్వటం లేదో నాకు తెలియదు. ఇది 2వ లక్షణం. పంక్చువాలిటీతో పాటు రెగ్యులారిటీ. సృష్టి ఆది నుంచి ఈ కల్పాంతం వరకు కూడా సూర్యుడు అదే ప్రకారం ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు, ఎక్కడ ఒక్క క్షణము కూడా ఆలస్యత్వం కనిపించదు. అలాగే మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలను మన జీవితాన్ని కూడా పంక్చువల్గా కాకుండా నియమితంగా ఒక రెగ్యులర్ ఫ్లోలో చేసుకెళ్లేటటువంటి ప్లాన్ మన జీవితంలో మనం వేసుకుంటే సూర్యోపాసకులం అవుతాం తప్ప సూర్య మంత్రాలను ఓం గురుడి సూర్య ఆదిత్యం అనే అష్టాక్షరిని నేను జపించాను అంటే సూర్యోపాసన కాదు అది. ఈ 2 అయిన తర్వాత సూర్యుడికి ఇంకో లక్షణం ఉంది, ద్వాదశాదిత్యులు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ఈ ద్వాదశాదిత్యులు అని మనం చెప్పుకుంటామే తప్ప నెలకి ఒకసారి సూర్యుడు 30 రోజుల పాటు ఒకే రాశిలో ఉంటాడు. ఆ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడికి ఒక విశిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. సూర్యుడి యొక్క పంక్చువాలిటీ రెగ్యులారిటీని మనం ఎలాగైతే ఉపయోగించుకుంటున్నామో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క లక్షణాలను ఉపయోగించుకుని తదనుగుణంగా మన జీవితాన్ని మార్చుకునేటటువంటి విద్యని మనం మర్చిపోయాం. ద్వాదశాదిత్యులు అని మనం చెప్పుకుంటూ ఉంటానే తప్ప ఆ ద్వాదశాదిత్యులు యొక్క లక్షణాలు ఏమిటి అది పీటర్ వైటల్ రాసినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్కడో పడినటువంటి మంత్లీ ఫోర్కాస్ట్స్లో మన రాశికి ఫలితం ఎలా ఉందో చూసుకుంటానే తప్ప సూర్యుడు ఆ రాశిలో ఉంటాడు కనుక మన రాశి అది అయింది, సూర్యుడు ఆ రాశిలో ఉన్నప్పుడు జగత్తు ప్రపంచము ఎలా జరుగుతోంది ఎలా తిరుగుతోందో అన్నది మనం తెలుసుకుని ఈ ద్వాదశాదిత్యాత్మకమైనటువంటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఏదైతే మనం చదువుతూ ఉంటామో దాని యొక్క లక్షణాలను తెలుసుకుంటే గాయత్రి మంత్రం యొక్క తత్ సవితుర్వరేణ్యం అనేటటువంటి పదాన్ని మనం అవగాహన చేసుకుని జీవితంలో ఉపయోగించుకుని గాయత్రి మంత్ర సాధకులు అవుతాము తప్ప తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం అనుకుంటూ ఉంటే దానిలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోకపోతే గాయత్రి యొక్క మొదటి పాదం యొక్క అర్థం మనకి తెలియదు. అంచేత సూర్యుడు కుడికన్ను పింగళ నాడి అనేటటువంటి పదానికి మొత్తం మీద ఏ అర్థాలు చెప్పుకున్నా యోగశాస్త్ర పరంగా కుండలిని జాగరణ పరంగా అది కూడా మన ఋషులు అందించిన దాంట్లో ఉంది, దాన్ని కూడా మనం ఎప్పుడైతే వీలైతే చర్చించుకుందాం. కానీ ఈనాడు మనము మనకి ఇతరులకి అందించవలసినటువంటి విజ్ఞానం ఏంటి అంటే ఏ భారతీయుడు కూడా నియమితత పంక్చువాలిటీ ఖచ్చితమైన టైం పాటించుట ప్రతిసారి అదే పనిని సవ్యంగా చేయుట అని దాని తర్వాత ద్వాదశాదిత్యులు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ నెలలో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకునుట అంటే ఏంటి ఎండాకాలంలో ఒకలాగా ప్రవర్తిస్తాడు, శీతాకాలంలో ఒకలాగా ప్రవర్తిస్తాడు, వర్షాకాలంలో ఒకలాగా ప్రవర్తిస్తాడు సూర్యుడు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది కేవలము విత్తనాలు నాటేవాళ్ళు మాత్రమే కాస్త ఆలోచిస్తున్నారు. ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత వర్షపు తొలకరి చినుకులు పలికిన తర్వాత భూమిని దున్ని మనం విత్తనాలు వేస్తేనే పంట వస్తుంది తప్ప నాకు చాలా మూడు వచ్చేసింది మాస్టారు ఇంకంతే మీరు చెప్పారు కష్టపడమన్నారు కనుక ఇవాళ వెళ్ళి నేను నాగలు తీసుకు దున్నేసి విత్తనాలు నాటిస్తానని ఎవ్వడూ అండు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆ తప్పు ఎందుకు చేస్తున్నామో మనకి తెలియదు. ఏ కామన్ సెన్స్ అయితే మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నామో ఆధ్యాత్మికత వచ్చేసరికి కామన్ సెన్స్ ఎగిరిపోతుంది. దానికి కూడా ఒక పద్ధతి ఉంది, దానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని తెలుసుకునేటటువంటి విద్య సూర్య ఆత్మ దేవత స్పృశ్య ఆ సూర్యుడి యొక్క ఆత్మను జగత్తు యొక్క నేత్రాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థి కానీ ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి ఆఫీసర్ కానీ వాడి జీవితంలో ఎందుకు సక్సెస్ కాడు? రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, తర్వాత ఏంటి ప్రాక్టికబిలిటీ, ఏ ఋతువులో ఎలా ప్రవర్తించాలి, ఆఫీసర్ వస్తే ఎలా ప్రవర్తించాలి, అటెండర్ వస్తే ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకోవటమే ఋతువుని తెలుసుకోవటం అంటే, అనుకూల పవనాన్ని తెలుసుకోవటం అంటే. ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా నేర్చుకోండి అనేటటువంటిది గాయత్రి మంత్రం యొక్క మొదటి చరణము, సూర్యుడి యొక్క అర్థము. కానీ అగ్నిలో కూడా మూడు అర్థాలు ఉన్నాయి, అది మళ్ళా మనం పట్టించుకోం. అగ్నిని ఉపయోగించుకోండి, సమానాగ్ని మన నాభిలో ఉంది దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పాను తప్ప అగ్నిలో మూడు అర్థాలు ఉన్నాయి, పావక, పవమాన, శుచి అనే మూడు అగ్నిలు ఉన్నాయి. ఈ మూడు రకాల అగ్నిల్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి అనే దాంట్లో ఈనాడు మనకు కనిపిస్తున్నటువంటి సివిలైజేషన్ అంతా కూడా పావక అగ్ని లక్షణాన్ని మాత్రమే ఉపయోగించుకుంటుంది. పవమాన అగ్ని, శుచి అనేటటువంటి అగ్ని ఉన్నాయని కూడా మనకి తెలియదు. శ్రీ సూక్తంలో ఒకటి వస్తుంది, యశుచి ప్రయతో భూత్వా జుహాయ జాజ్యమన్వహం. శుచి అనేటటువంటి అగ్నిలో నేతి అనేటటువంటి ఆహుతి వేయండి అని ఉంటే మనం ఏమర్థం చేసుకుంటున్నాం అంటే సమిదలు కాస్త వెలిగించి అగ్గిపుల్ల గీసి వెలిగిస్తూ వచ్చేటటువంటి అగ్ని, అగ్గిపుల్ల గీసి వెలిగించేటటువంటి అగ్నిని పావక అగ్ని అంటాం. ఆ అగ్ని ఉపయోగించుకోమని చెప్పలేదు శ్రీ సూక్తం ఫలించకపోవటానికి. శ్రీ సూక్తాన్ని చదివిన తర్వాత కూడా శ్రీ సూక్తంలో చెప్పబడినటువంటి అద్భుతమైన ఫలితాలు రాకపోవటానికి కారణం ఏంటి అంటే శ్రీ సూక్తాన్ని ఉపయోగించుకోదలుచుకున్నటువంటి భారతీయ వేద వాంగ్మయ జ్ఞాత పావక అగ్నిని ఉపయోగించుకోకూడదు. అక్కడ రాశాడు వాడు, యశ్ శుచి ప్రయతో భూత్వ జుహాయ జాజ్యమన్వహం. శుచి అనేటటువంటి అగ్నిని నేతితో ఉపయోగించుకుంటే మళ్ళా మనం ఇంత నెయ్యిని తీసుకుని ఆవు నెయ్య డాల్డాయా అనే డౌట్ వస్తుంది మనం. అసలు ఆ నెయ్యి గురించి వాడు మాట్లాడలేదు. అక్కడ నెయ్యి అనే పదానికి స్నేహము అనే అర్థం కూడా ఉంది. స్నేహము అనేది ఒక మానసికమైనటువంటి భావన. అంచేత పావక అగ్ని ఈనాడు మనం ఉపయోగించుకుంటున్నటువంటి అగ్ని వంటశాలలో ఉపయోగించుకుంటున్నటువంటి అగ్నిని పావక అగ్ని అంటాం. దీనివల్ల ఆహారము మనం ఉపయోగించుకుంటాం, తినలేనటువంటి ఆహారాన్ని ఉడికించుకుని తినటానికి వీలుగా రుచ్యముగా చేసుకుని అరగటానికి వీలుగా చేసుకునేటటువంటి అగ్ని పావక అగ్ని. ఈ పావక అగ్నిలో ఇంకో లక్షణం కూడా ఉంది, పదార్థాలను దేన్నైనా అందులో వేస్తే శుచిగా ఉన్నటువంటి పదార్థాన్ని బయటికి తీసి అశుచిని దూరం చేసేస్తుంది. మెల్టింగ్ అంటాం కదా, ఈ మొట్ల మెటలర్జీ ఉందే లోహాలను తీసుకెళ్లే గలన ప్రక్రియలో కూడా ఈ అగ్నినే మనం ఉపయోగించుకుంటాం. అంచేత అగ్ని ద్వారా శుద్ధీకరణ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది పదార్థాలని. దీని తర్వాత పవమాన అగ్ని అని ఉంది. ఈ పవమాన అగ్నిని సూర్యశక్తి అని కూడా అంటాం. ఈ సూర్యశక్తి యొక్క లక్షణం ఏంటి అంటే కొన్ని పదార్థాల మీద పవనాగ్ని, పవమాన అగ్ని అంటే సూర్యశక్తి ఎప్పుడైతే పడుతుందో ఆ పదార్థము ఏకోహం బహుశ్యామగా మారుతుంది. వేద వాంగ్మయంలో ఉపనిషత్ కొటేషన్స్ లో రకరకాలుగా ఈ పదాన్ని మనం వింటాం, కానీ ఈ ఏకోహం బహుశ్యామ అనేది మన కళ్ళ ముందే నిత్యము జరుగుతోంది అనే రహస్యాన్ని మనం చూడటం లేదు. సైన్స్ అంటే ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేయగలిగేటటువంటి విద్య, మనం చేసి కళ్ళ ముందు దాన్ని చూపించగలిగేటటువంటి విద్య. ఈ పవమాన అగ్ని ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఒక విత్తనాన్ని మనం నాటుతాం, మనం ఒకే ఒక విత్తనాన్ని నాటుతాం. ఉదాహరణకి ఒక మామిడి తెంకని విత్తనాన్ని నాటామనుకోండి, విత్తనాన్ని నాటిన తర్వాత దానికి నీళ్లు పోస్తాం, మట్టిలో నాటి పెడతాం. నాటి పోసిన తర్వాత సూర్యకిరణాలు సంయోగం చెందినప్పుడు అది వృక్షంగా మారి ఒకే విత్తనము అనేక విత్తనాలుగా రూపొందుతుంది. రూపొందిన తర్వాత ఆ విత్తనాన్ని మళ్ళా మనం నాటామనుకోండి, మళ్ళా ఒక్కొక్క విత్తనం నుంచి అనేక విత్తనాలు వస్తూ ఉంటాయి, మామిడి విత్తనాలు కదా. ఈ అనేక మామిడి విత్తనాలు ఎన్ని మనం పొందవచ్చు ఒక మామిడి టెంకతో? అనంతం, లెక్కలేదు. మీ ఓపిక అంతే, దాన్ని నాటుకుంటూ పోవటమే, ఆ చెట్టు కాపు కాయించటమే. కాపు కాయించిన తర్వాత మళ్ళా వస్తూ ఉంటాయి. ఏకోహం భవిష్యామ అనేటటువంటి లక్షణము సూర్యుడిలో ఉన్నది, సౌరశక్తిలో ఉన్నది. అంచేత పాండవ వనవాసంలో ఆహారం ఎలాగ మాకు అంటే శ్రీకృష్ణుడు గాబరా పడకన్నాడు. సూర్యుడి దగ్గర నుంచి తెప్పించాడు అక్షయ పాత్ర. సూర్యుడి దగ్గర నిజంగా అక్షయ పాత్ర ఉంది. ఈ అక్షయ పాత్ర కాకపోతే ఏంటి, మీరు ఒక టెంకని నాటితే అనంతంగా మామిడి చెట్లు అలా వస్తూనే ఉన్నాయి మీ కళ్ళ ముందు. దానికోసం ఎక్కడికో దర్శనం చేసుకోవాలి, ఏదో సాధన చేయాలని లేదు, చూసే కళ్ళు ఉండాలి అంతే. ఈ అనంతమైనటువంటి సౌర విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి ప్రశ్న 1876-77 ఇంగ్లాండ్ లో ఒక మారుమూల ఉన్నటువంటి ఈసోటెరిక్ బుక్ షాప్, ఈసోటెరిక్ బుక్ షాప్ అంటే యోగ పుస్తకాలు అవేటటువంటి ఒక చిన్న పుస్తకం ఉంది ఇంగ్లాండ్ లో లండన్ మారుమూలలో. అక్కడ ఒక వ్యక్తి ఒక ఏదో పుస్తకం కొనుక్కోవడానికి వెళ్ళాడు. వాడు ఏదో పుస్తకం కొనుక్కోవడానికి వెళ్తే ద సీక్రెట్ సైన్స్ ఆఫ్ సోలార్ రేజ్ అనేటటువంటి పుస్తకం దొరికింది. ఇది చదివిన దగ్గర నుంచి ఆ పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందేమో అని నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, నాకు దొరకలేదు. వీలైతే మీరు ట్రై చేయండి, ఎక్కడైనా దొరకొచ్చేమో. కానీ విజ్ఞానం అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, పుస్తకాలలో ఉండదు, ప్రకృతిలో ఉంటుంది. అంచేత నేను చెప్పాను కదా అని మీరు మళ్ళా పుస్తకాలు షాప్కి వాటికి పరిగెట్టకండి. ద సీక్రెట్ సైన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ మీకు తెలియాలి అంటే ఎదురుకుండా చూసుకోండి. సూర్యుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, మనము ఉన్నాము. ఆ సూర్య విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏకోహం భవిష్యామ, ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తే గురుపీఠాన్ని వహించటానికి అర్హత ఉన్నది అన్నది ఆధ్యాత్మికత చెబుతుంది. ఒక క్రైస్తీ అయినా, ఒక సత్యసాయి బాబా అయినా, ఒక షిర్ది సాయిబాబా అయినా, వీళ్ళెవరైనా సరే, వీళ్ళందరి జీవితంలో మనం ఒక విచిత్రత చూస్తాం. క్రైస్త జీవితంలో 3 చేపలు 7 రొట్టెలు ఉంటే దాన్ని అందరికీ పంచిపెట్టేట, కొన్ని వేల మందికి, అందరి ఆకలి తీరింది. మల్టిప్లికేషన్, ఏకోహం భవిష్యామ అనేది ఎలా చెయ్యాలో అనేటటువంటి విద్య ఈ సౌర విద్య. ఇది కూడా గాయత్రి విద్యే, సౌర విద్యకి ఆధారము గాయత్రియే. ఈ సౌర విద్యను ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు? మీ కళ్ళ ముందు చెట్లు చెప్తూనే ఉన్నాయి. అందువల్లే బోధి వృక్షం కింద అవగాహన వస్తుంది. చెట్ల కింద సాధన చేయండి అని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే విత్తనము ఏ విధంగా వృక్షముగా మారి ఏకోహం భవిష్యామ అవుతుందో అది కళ్ళారా చూసుకోండి. మీరు చూసిన తర్వాత భూమిలో నాటినటువంటి విత్తనంలో ఏ మార్పులు రావటం వల్ల ఆ విత్తనము వృక్షముగా మారి పత్రం పుష్పం ఫలం 3 చెప్తాడు రాజవిద్యా రాజగుహ్యంలో. అంటే దేవుడికి ఆకులు ఇచ్చైనా సరే దేవుడి మీద ఆకులు పోసేయండి, దేవుడి మీద నీళ్లు పోసేయండి, దేవుడి మీద ఫలం పోసేయండి అనే అవగాహన ఉంది తప్ప విత్తనము నుంచి పత్రం పుష్పం ఫలం, దాని తర్వాత ఆ ఫలంలో ఉన్నటువంటి రసం తోయం ఎలా వస్తుందో తెలుసుకునే అద్భుతమైనటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటే ఆకుల్ని తీసుకొచ్చి ఓ విగ్రహం మీద పోసేసి మాకు ఏమీ ఫలితాలు రాలేదు అంటే ఎలా వస్తాయి? సైన్స్ ఈజ్ ఏ ప్రాక్టికల్ టెక్నాలజీ. మీరు చేసి చూడండి దాన్ని. ఓ చెట్టు దగ్గర కూర్చోండి మీరు. వివేకానంద లూథర్ బర్బంక్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. సైంటిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ఒక గులాబీ పువ్వును తీసుకొచ్చి ఇచ్చాడు. చాలా ప్రేమగా తీసుకున్నాడు. పుష్పాలు ఇవ్వటం అనేది భారతీయ సాంప్రదాయం. అతను తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చిస్తే అతను అన్నాడు, రండి స్వామి ఒకసారి అన్నట్ట, మా గులాబీ చెట్టును చూడండి అన్నట్ట. నవ్వుకున్నట్ట వివేకానంద. ద మెమాయర్స్ ఆఫ్ వివేకానంద అనే పుస్తకం ఎప్పుడైనా దొరికితే నాకు తెలియదు, ఇది అవుట్ ఆఫ్ ప్రింట్ అనుకుంటా అసలు ఆ పుస్తకం. దొరికితే చదవండి, అందులో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వివేకానంద నవ్వుకున్నట్ట, గులాబీ చెట్టు నేను చూడటం ఏంటి, ఎన్ని గులాబీ చెట్లు నేను చూడలేదు, సరే ఏదో ఆయన ప్రేమగా పిలుస్తున్నాడు కదా పదండి అని వచ్చట. చూసట, మామూలు పువ్వులు కంటే కాస్త పెద్దగా పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంది, అద్భుతం అద్భుతం అన్నట్ట. ఇంట్లో టీ మన వాళ్ళు ఎంత బాగా కలిపినా మనం టీ నచ్చలేదంటాం, కానీ బయట ఆఫీసర్ గారు భారీ ఇచ్చిందంటే ఆ టీ ఎలా ఉన్నా చాలా బాగుంటుంది. అలాగే లూథర్ బర్బంక లాంటి శాస్త్రజ్ఞుడు గులాబీ చెట్టును చూపించాడు కనుక బాగుంది బాగుంది అన్నాడేమో అనుకుంటే అతను అన్నట్టు మీరు కాస్త జాగ్రత్తగా చూడండి స్వామి అన్నట్ట. అప్పుడు నేను చేసిన తప్పిదనం గుర్తొచ్చింది. ప్రకృతిలో సర్వత్రా దివ్యత్వాన్ని దర్శించవలసిన నా కళ్ళు అప్పుడు మూసుకుపోయాయి అని బాధపడతాడు వివేకానంద. ఏంటి అతను అక్కడ చూడలేనిది అతను చూపించింది? ఆ గులాబీ చెట్లు ముళ్ళు లేవు, ముళ్ళు లేనటువంటి గులాబీ చెట్టు అది. ఎలా సాధించారు మీరు అన్నాడు. ఏమీ చేయలేదు, దానికి నీళ్లు పోస్తున్నప్పుడు ప్రతిరోజు నేను ఒక ఆలోచన దానితో చెప్తూ వచ్చాను, నీకు ఎందుకు భయం, ఇక్కడ నిన్ను ఎవరు కొయ్యరు, నువ్వు ఒప్పుకుంటే తప్ప, నీ పెర్మిషన్ అడిగితే తప్ప ఇక్కడ పువ్వులు ఎవరు కొయ్యరు, అంచేత నీకు రక్షణకి ముళ్ళు అక్కర్లేదు అని నేను ప్రతిరోజు దానితో మాట్లాడుతూ వచ్చాను. ఇది సహజంగా జరిగినటువంటి లూథర్ బర్బంక్ అనేటటువంటి బాటనిస్టే వివేకానందకి చెప్పినటువంటి వాక్కులు ఇవి. అందువల్ల మిల్లిమిల్లిగా అది ఏం చేసింది, దాని ముళ్ళు చిన్నవైపోతూ చివరికి ముళ్ళు లేకుండా పోయింది దానికి. అంచేత ఆ వృక్షాలు దగ్గర మన ఆలోచన ప్రభావాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవటానికి అద్భుతమైనటువంటి వస్తువులుగా పనికిస్తాయి. రష్యాలో సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ద ఐరన్ కర్టెన్ అనేటటువంటి బుక్ ఒకటి ఉంది, 2 వాల్యూమ్స్లో. చాలా రైల్వే బుక్ స్టాల్స్ లో దొరుకుతూ ఉంటుంది, ఈగిన్ బాటమ్స్ లో దొరుకుతూ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. అందులో వాడు ఏం చెప్పాడు అంటే, ముఖ్యంగా పేకాట ఆడేవాళ్ళకి, డబ్బు పెట్టి పేక ఆడే వాళ్ళకి ఇది చాలా రుచిస్తుంది. అంటే పేక ఆడమన్నారు మాస్టారు అశ్వమేధ యజ్ఞం చెప్తూ, అంచేత పేక ఆడుతున్నాం అని మాత్రం చెప్పకండి. పేక ఆడమని నేను చెప్పటం లేదు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, పేక ఆడుతున్నప్పుడు ఒక మనీ ప్లాంట్ని కనుక మీరు సవ్యమైన ఆలోచనతో పెంచగలిగితే, మనీ ప్లాంట్ అంటే తెలుసు కదా, దాని మట్టి కూడా అక్కర్లేదు, ఒక సీసాలో నీళ్లు పోసేసి ఆ మనీ ప్లాంట్ని మనం పెంచగలిగితే పెరిగిపోతుంది. మీరు ఆ మనీ ప్లాంట్ దగ్గర కూర్చోండి, అంటే మన తలపైన మనీ ప్లాంట్ ఉంటే ఎదుటి వాళ్ళకి ఏం ముక్కలు పడ్డాయో ఆ మనీ ప్లాంట్ చెప్తుంది అని రష్యన్స్ కనిపెట్టారు. ఈ సెర్చ్ ఇన్ సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ద ఐరన్ కర్టెన్ అనే పుస్తకాల్లో ఫోటోలతో సహా వేశారు ఇది. మీరు వృక్షాలతో మాట్లాడటం నేర్చుకోండి. వృక్షాలని పీకటం కాదు, వృక్షాలని చంపివేయటం కాదు, వృక్షాలని ఉపయోగించుకోవటం ఎలా అనేది మన భారతీయులు నేర్పినటువంటి చాలా అద్భుతమైనటువంటి రహస్యము. పంచవటి పూజ అని పంచ వృక్షాలు నాటి, ఆ వృక్షాలు నాటిన స్థలంలో చేయవలసినటువంటి విశిష్ట తపశ్చర్యలు ఉన్నాయి. అది రామకృష్ణ పరమహంస ఒక్కడే ఈ కాలంలో చేశాడు నాకు తెలిసినంత వరకు. ఇలాగా ఈ వృక్షాలను ఉపయోగించుకోవటం ఎలా అనేటటువంటి విజ్ఞానమే ఏకోహం భవిష్యామ అనేటటువంటి విజ్ఞానము. ఇదే అగ్ని యొక్క పవమాన అనేటటువంటి అగ్ని రహస్యము. హనుమంతుడికి పవమాన సుతుడు అనే పేరు కూడా ఉన్నది. హనుమంతుడు సూర్యుడు దగ్గర సకల వేదములు శాస్త్రములు నేర్చుకున్నాడు అని కథ మీకు తెలుసు. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే గురువును విద్య శిష్యుని అవుదాం అనుకుని సూర్యుడిని మింగేశాట. ఇవంతా అలంకారికమైనటువంటి కథలు. పూర్తిగా డైజెస్ట్ చేసేసుకున్నాడు అనమాట సౌర విజ్ఞానాన్ని. సౌర విజ్ఞానాన్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి కనుక పవమాన సుతుడు అంటాం. ఈ పవమాన సుతత్వము ఏకోహం బహుశ్యామ అనేటటువంటి విద్య ఏ గురువు నేర్చుకుంటాడో అతనికి మాత్రమే ఇతరులకి ఆధ్యాత్మ విద్య తెలపటానికి హక్కు ఉన్నది అన్నది భారతీయులు చెప్పిన మొదటి కండిషన్. మల్టిప్లై చేయండి, మీరు ఒకదాన్ని అనంతంగా మార్చగలగండి. సృష్టి యొక్క రహస్యం అంతా కూడా సూర్యుడి యొక్క పవమాన శక్తిలోనే ఉంది అంటూ ఇంగ్లాండ్లో ఆ పుస్తకాన్ని కొన్నటువంటి ఒక న్యూస్ రైటర్ ఆ పుస్తకాన్ని చదివి భారతదేశానికి వచ్చాడు పరిగెట్టుకుని, వదిలేశాడు తన ఉద్యోగం అదంతా కూడా. భారతదేశానికి వచ్చిన తర్వాత నేను చాలా భ్రాంతిలో పడ్డాను, ఎక్కడ నాకు ఆ సైంటిఫిక్ యాప్టిట్యూడ్ సౌర విద్య ఆదిత్య విద్య నేర్పేటటువంటి గురువు నాకు లభించలేదు అని ఈ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకంలో రాస్తాడు. ఆ ఆథర్ పేరు పాల్ బ్రంటన్. చివరికి నేను నిరాశుడైపోయి ఇంకా నాకు భారతదేశంలో ఈ విద్య నాకు నేర్పరు అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత కాశీ భారతీయ సంస్కృతికి ఆయువు పట్టు అంటారు కనుక కాశీలో ఉన్నటువంటి ఆ సన్నని సందుల్లో నేను నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మీరు ఎక్కడి నుంచో వచ్చి భారతీయ సంస్కృతిని తెలుసుకుందాము అని వచ్చి నిరాశతో వెనుతిరిగిపోతున్నారు అని తెలిసింది నాకు. కాదు, భారతీయ సంస్కృతి చాలా గొప్పది, మీకు దాని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను, నాతో రండి అంటే, ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను. చాలామంది నన్ను ఇలాగే మోసపుచ్చి నా దగ్గర డబ్బు తీసుకున్నారు, నేను రానంటంట. నా దగ్గరికి ఎవరు పంపించారో తెలుసా, మా గురువు పంపించాడు, నువ్వు ఇలా వస్తావని చెప్పి అంతేపా నా అంతటి నేను రాలేదు అంటాడు. సరే ఇంకోసారి మోసబోధం లేని వెళ్ళానంటాడు. అక్కడ జరిగిన సంఘటనలు తెలుసుకోవటానికి మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. 4-5 వారాల కిందట స్వాతి అనేటటువంటి ఒక మాసపత్రిక ఉంది, తెలుగు మాసపత్రిక, అందులో వేశాడు ఈ విషయాలంతా కూడా. అంచేత ఒక్కొక్కసారి మన తెలుగు మాసపత్రికలు వారపత్రికలు చదవటం కూడా చాలా మంచిది అనిపిస్తుంది.